ప్రభు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. 9వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 9వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు వరకు ఉన్నటువంటి భాగంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. పరిశుద్ధులు అని సంఘమును సంబోధించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి బీదవారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము సంఘములో బీదవారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని బట్టి జాలి కలిగినటువంటి పౌలు మాస్దోనియా సంఘములను, అకయా సంఘములను, కొరింథియో సంఘములను వారిని ప్రోత్సాహపరుస్తూ, మీరు వారి నిమిత్తమై చందా పోగు చెయ్యండి, నేను వచ్చి దాన్ని వారికి అందిస్తాను అని సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. చందా పోగు చేయడాన్ని, చందా కలెక్ట్ చేయడనేటువంటి దాన్ని పౌలు దేనితో పోల్చాడంటే పరిచర్యతో పోల్చాడు. ఇట్ ఈజ్ ఎ సర్వీస్. ఇక్కడ ధనము ప్రాముఖ్యం కాదు, పరిచర్య చేసేటువంటి ఆ మనస్సు కలిగి ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యం. ఒక సంఘానికి పౌలు చెప్తున్నాడు మరొక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని. సమృద్ధిగా ఉన్నటువంటి సంఘముతో చెప్తున్నాడు, ఆకలితో అలమటించిపోతున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో పౌలు ఈ వచనాలను రాస్తూ ఉన్నాడు. చదువుతున్నాను చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయా సిద్ధపడినదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాస్దోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాస్దోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచినెడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఈయక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ ఎద్దుకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఇప్పుడు మాస్దోనియా ప్రాంతాలలో పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ మాస్దోనియా సంఘముల వారికి పౌలు ఇచ్చేటువంటి విషయం గురించి మాట్లాడుతూ అకయా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను ఉదాహరణగా చూపించాడు. ఈ కొరింథీ సంఘం కూడా అకయా ప్రాంతంలోనే ఉంది. ఈ మాస్దోనియా సంఘముల వారికి చెప్తున్నాడు, ఇచ్చేటువంటి విషయంలో
అకయా వారు ధారాళముగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి సంఘమును జ్ఞాపకము చేసుకున్నటకై ఆ పరిశుద్ధుల పరిచయంలో వాళ్ళు పాలిభాగస్థులు అవడానికై ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక సంవత్సరము నుంచి వారు సిద్ధపడుతూ ఉన్నారు. సంవత్సరము నుంచి వారు ఆసక్తితో ధనమును కూడబెడుతూ ఉన్నారు అని నేను మాస్డోనియా ప్రాంతములో చెప్పినప్పుడు వారు దీని విషయమై ప్రోత్సాహపరచబడి మరి ఎక్కువగా ప్రేరేపించబడ్డారు. కాబట్టి మీ విషయమై నేను ఎంత అతిశయముతో ఉన్నానో, ఇతరులకు ఎంత అతిశయముతో చెప్పుచున్నానో అది వ్యర్థము కాకుండునట్లు ముందుగా సహోదరులను మీ యొద్దకు పంపిస్తున్నాను. వారు మరలా వచ్చి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి లోగడ మీరు ఏదైతే ఇస్తామని తీర్మానం చేసుకున్నారో ఆ ధర్మమును దయచేసి పిసినితనముగా ఇయ్యవద్దు, ధారాళముగా ఇవ్వండి. ఒకవేళ మరలా మీరు పిసినితనముగా ఇస్తే మీ గురించి నేను ఇక్కడ కలిగి ఉన్నటువంటి అతిశయము వ్యర్థమైపోతుంది, మీ విషయమై నేను కలిగి ఉన్నటువంటి ఈ అతిశయము వ్యర్థమవడం మాత్రమే కాదు, ఈ విషయమై మాస్డోనియా వారి ఎదుట మీరు సిగ్గుపరచబడతారేమో, నేను చెప్పినది కూడా ఒకవేళ వ్యర్థమైపోతుందేమో. కాబట్టి ఆలోచన చేసి మీరు ఇస్తామని చెప్పినటువంటి దాన్ని సనుగు కొనకుండా గొనుగు కొనకుండా ధారాళముగా ఇయ్యుడి. ఇది ఈ లేఖన భాగం యొక్క సారాంశం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తా ఉన్నారట. సంవత్సరం నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత దాన్ని ఒకనొక సందర్భంలో వేద సంఘానికి పంపిస్తున్నారు. నిన్నటువంటి ప్రాంతంలో మొదటి ఆదివారము బీదల కొరకైన చందా అని కలెక్ట్ చేస్తారు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి. బీదల కొరకైన చందా కలెక్ట్ చేస్తున్నారు కదా, మరి మీరు ఎప్పుడు బీదలకు ఖర్చు పెడుతున్నారు అని అడిగాను. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలా. వాళ్ళు ఏమన్నారంటే, సార్ అంటే మేము దాన్ని కలెక్ట్ చేస్తాం, దాన్ని కూడా తీసుకెళ్లి చర్చ్ ఆఫరింగ్ లో కలిపేస్తామని అన్నారు. మరి అలాంటప్పుడు సంఘం కోసమే కానుకివ్వండి అని చెప్పండి, బీదల కొరకు ఎందుకని అడుగుతున్నారు. బీదల కొరకు అని అడిగినప్పుడు దాన్ని బీదల కోసం ఖర్చు పెట్టాలి. ఓకే, మనకు వచ్చేది ఒక తక్కువ చందా అయితే సంవత్సరం అంతా కూడా పెట్టండి, ప్రతి నెలలో కొంచెం భాగం తీసి పక్కన పెట్టండి, ఆ తర్వాత ఒక మాసంలో అది డిసెంబరో జనవరో లేకపోతే మార్చు ఏప్రిల్ వెనెవర్ ఇట్ మేబీ, యూజువల్లీ మనం ఎక్కువ శాతం క్రిస్మస్ దినాల్లో బీదలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో కనీసం అలా చెయ్యండి అని అన్నప్పుడు వారు ఆలోచనలో పడ్డారే గాని ఆ ఆలోచనని ఆచరణలోనికి తీసుకొని రావడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పాలని ఇష్టపడుతున్నారు. ఈ అంకుల్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఒక మాటలు చెప్పాలంటే హీఈస్ మై మెంటర్, నాకు అనేకమైన విషయాలు నేర్పించినటువంటి వ్యక్తి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు ఒక రైల్వే గార్డ్గా. అంకుల్కున్న ఒక అలవాటు ఏంటంటే ప్రతీ నెల తన జీతంలో కొంత భాగం తీసి తన ఒక ఉండి పెట్టుకుంటాడు, ఆ ఉండిలో వేస్తాడు. తన కొడుకు కూతురు ఉద్యోగస్తులు వాళ్ళు కూడా కొంత భాగం తీసి దాంట్లో వేస్తారు ప్రతీ నెల. వాళ్ళ బంధువుల్లో కొంతమంది అంటే వాళ్ళ సొంత చెల్లి వాళ్ళు కూడా తీసి దాంట్లో వేస్తారు. అలా 11 నెలలు కూడబెడతారు దాన్ని. 12వ నెల ఏం చేస్తారో తెలుసా, ఈ క్రిస్మస్ సీజన్ లో వాళ్ళు స్పెసిఫికల్లీగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారంటే, సేవకులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా, వాళ్ళందరినీ కలెక్ట్ చేసి వాళ్ళని గ్యాదర్ చేసి ఈ ధనమంతటిని ఆ పేద విధవరాండ్ర కొరకు, సేవకుల భార్యల కొరకు వాళ్ళు ఖర్చు చేస్తారు. తర్వాత ఇదే ధనములో నుంచి అనాథాశ్రమాలకు వెళ్తారు, బాగా ఎక్కువనే కూడా పెడతారు సంవత్సరం అంతటిలో, అనాథాశ్రమాలకు వెళ్తారు, పేద సేవకులను జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నేను ఆ మాదిరిని చూశాను. ఒకవేళ అది మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగిస్తుందేమో అని చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా చేయనటువంటి వాళ్ళు, ఎందుకంటే డిసెంబర్ మాసంలో ఆ ఒక్క నెలలోనే తీసి ఖర్చు పెట్టడం అనేటువంటిది కష్టం. ఆ ఒక్క నెల వచ్చేటువంటి జీతంలో మనం ఖర్చు చేయాలంటే కష్టమే. నిజంగా మన కనీసం ఆసక్తి ఉంటే ఆ ఒక్క నెలే చేయాలని రూల్ ఏం లేదు, మనం చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ఒక చిన్న ఐడియా ఇస్తున్నానంటే, కనీసం ఏమి చేయలేకపోవడం కంటే ఇలానే చేద్దాం, జనవరి మాసం నుంచి నవంబర్ మాసం వరకు కొంత 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 తీసి అలా పక్కన పెడదాం. దాని మీద ఏమాత్రం ఆశ పెట్టుకోవద్దు, ఎంత అవసరత వచ్చినా గాని అందులో మాత్రం చెయ్యి పెట్టవద్దు, దాన్ని అలాగే కొనసాగించుదాం. నవంబర్ మాసం వరకు డిసెంబర్ మాసంలో తీసి దాన్ని అవసరతలో ఉన్న వారి కొరకు ఖర్చు చేస్తే ఎంత బాగుంటుంది. పౌలు ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు, యెరూషలేములో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతున్నాడు, బీదరికంలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు, అవసరతలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పుందా, టౌన్ లో ఉండేటువంటి చర్చెస్, పెద్ద పెద్ద బడాబడా చర్చెస్ మనం వెళ్లి కూర్చుంటున్నాను చూసారా, ఆ సంఘాలలో ఒక కార్యక్రమం జరగాలంటే కానుకనిచ్చే వాళ్ళు అందరూ ఉంటారు, ఎందుకంటే అక్కడ పేర్లు ప్రకటించబడతాయి, గొప్పగా ప్రకటించబడతారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంది, ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ మీరు పుట్టిన గ్రామము లేకపోతే మీకు తెలిసినటువంటి ఒక మారుమూల ప్రాంతము, ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక చిన్న సంఘం ఉంటుంది, ఆ చిన్న సంఘంలో వాళ్ళు ఒక క్రిస్మస్ కార్యక్రమం ఉంటే వాళ్ళ బడ్జెట్ 100 రూపాయలుంటే వాళ్ళకి వచ్చే కానుక 10 రూపాయలు ఉంటుంది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ మిగిలిన 90 రూపాయలను చేతిలో పెట్టి, సార్ మీరు కూడా చేసుకోండి అని అంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి చిన్న ఖర్చు చేసుకోవాలనుకున్నా కానీ అది ఎంత కష్టమో. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పల్లెటూరులో నేను పరిచయం చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడిలారా, నేను కేవలం క్రిస్మస్ సీజన్ లో మాత్రమే ఇవ్వండి అని నేనేం ప్రోత్సహించడం లేదు, ఎనీటైమ్, కానీ మనం ఇవ్వడం నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఇవ్వడం గురించి ఇక్కడేం పౌలేం నిరుత్సాహపరచడం లేదు, పౌలేమే నిరుత్సాహపరచడం లేదు, ఇవ్వడం గురించి పౌలు చక్కగానే ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట, యెరూషలేములో ఉన్న సంఘమునకు ప్రత్యేకంగా, ఆ సంఘం యొక్క పరిస్థితి బాగలేదు, ఇంకా చెప్పాలంటే అవసరతలో ఉన్నటువంటి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వడం ప్రాముఖ్యం. మనం అవసరము లేని చోట అనవసరముగా విత్తుతున్నాం, అందుకే మన విత్తాలకు అర్థవంతమైనటువంటి ఫలితాలు రావడం లేదు. ఇక్కడ ఈ విషయంలో జస్ట్ లేదా ఘనపరచాలని కాదు, కానీ హృదయంలో నుంచి ఒక మాట చెప్తా. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ లో కానీ చర్చెస్ లో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, బహుశా మిషన్స్ కొరకు మాత్రమే
ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అది సంస్థ కానీ సంఘం కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఉందంటే నాకు తెలిసినంత వరకు మేబీ ఎస్ఎఫ్జే అని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మిషన్స్ పట్ల భారం కలిగి మిషన్స్ పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎంతో మంది మిషనరీస్ ఎంతో మంది మిషనరీస్ కి ఎన్నో ప్రాంతాలలో బ్యాక్ బోన్ గా బ్యాక్ సపోర్ట్ గా నిలబడ్డం అభినందనీయం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే పరిస్థితులు అర్థమవుతాయి. ఇక్కడికంటే నేను అస్సాం అని చెప్పడం లేదండి. ఉత్తర భారతదేశంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఉత్తర భారతదేశానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఇండియా కంటే నార్త్ ఇండియా మరి ఎక్కువ దారుణమైనటువంటి స్థితిలో ఉంది, మరి ఎక్కువ కొరత కలిగి ఉంది. అలాంటి సంఘములను జ్ఞాపకం చేసుకోవడంలో ఎస్ఎఫ్జే చూపిస్తున్నటువంటి ముందు చర్యను బట్టి నేను ప్రభువుకి స్తుతి చెల్లిస్తున్నాను. అది ప్రభు మీకు ఇచ్చిన కృపే గాని అది మీదో గొప్పతనం కూడా ఏమీ కూడా కాదు, అది ప్రభు ఇచ్చినటువంటి కృప. సో గాడ్ షుడ్ బి గ్లోరిఫై. దాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే చందా డబ్బులు పోగు చేసే పని పూర్తి కావాలని, లేకపోతే కొరింథీయులు ఆసక్తిని గురించి పౌలు ఏ అతిశయమైతే పడ్డాడో ఆ అతిశయము చివరకు వ్యర్థమైపోతుందని, పౌలు ఇక్కడ వారిని పొలము వట్టిదని అది అబద్దమని నిరూపించబడుతుంది అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పౌలు తీతును మరియు ఇద్దరు సహోదరులను కొరింథీయులకు చందాలు పోగు చేసే పని పూర్తి చేయడానికి సహాయార్థమై పంపబోతున్నాడు. కొరింథీయులు వారి చందాలను యెరూషలేమునకు పంపడానికి సిద్దముగా లేని కారణంగా పౌలు సిద్దపరచాలనుకోవడం లేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ సిద్దపడి ఉన్నారు, వాళ్ళకు ఆ మనస్సు ఉంది, వాళ్ళు దాని కొరకు సంవత్సరం నుంచి సిద్దపడుతున్నారు కూడా. అయితే పౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఏదైతే ఇవ్వాలని కోరుకుంటున్నారో దాన్ని సనుకొనకుండా, పిసినితనముగా కాకుండా ధారాళముగా ఇవ్వండి అని చెప్తున్నాడు. చెది బలవంతంగా ఉండకూడదండి, అయిష్టంగా కూడా ఉండకూడదు, కష్టంగా కూడా ఉండకూడదు. బా ఇవ్వాలా, ఇవ్వకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, అందరిస్తున్నారు మన ఒక్కరి ఇవ్వకపోతే బాగుండదేమో. నో, అలా కాదు, అలా కాదు. అన్య సపీరాలు చేసిన పని కూడా అదే. వాస్తవానికి అక్కడ అపోస్తలు మీరందరూ కూడా మీ ఆస్తులను మీ భూములను అమ్మి తీసుకొని వచ్చి మా పాదముల దగ్గర పెట్టండి అని చెప్పారా? వాళ్ళు చెప్పలేదు. సంఘమునటుడు కొందరు వారికే వారు ప్రేరేపించబడి వారి ఆస్తులను అమ్మి తీసుకొని వచ్చి అపోస్తల పాదముల మీద పెట్టారు. దాన్ని చూసినటువంటి అన్య సపీరాలు వాళ్ళకే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. బహుశా వాళ్ళు ఎలా తీర్మానం చేస్తున్నారో మనకు తెలియదు. అరే వీళ్ళు అందరిస్తున్నారు, అప్పుడు మనం ఒక్కరి అయిపోతే బాగుండదేమో, మళ్ళీ మనల్ని గురించి ఏమైనా అనుకుంటారేమో, ఎందుకు వచ్చిన మనం కూడా అమ్మి సరే ఎంతో కొంత ఫార్మాలిటీ తీసుకొచ్చారు పెట్టేస్తే సార్ మేము కూడా అమ్మి తీసుకొచ్చి పెట్టేసాం సార్ అని అయిపోతుంది అని వాళ్ళకే వాళ్ళు అనుకున్నారు. అపోస్తలు వాళ్ళు ఏమైనా ప్రోత్సహించలా, వాళ్ళేం బలవంతం చేయలా, వాళ్ళకే వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు, లోగడ ఇచ్చేదని తీర్మానం చేసుకున్నప్పుడు అది పిసినితనముగా ఉండకూడదు. కానీ వాళ్ళు పిసినితనముగా అమ్మి చేతుల్లో ఒక డబ్బులు వచ్చిన తర్వాత మనసు మార్చేసుకున్నారు. అలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఉద్యోగం రాకముందు చాలా ఓ ప్రమాణాలు చేసేస్తా ఉంటారు. నాకు ఉద్యోగం వస్తే మొదటి జీవితం అంతా పరిచర్యకి ఇచ్చేస్తాను. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత, చేతికి డబ్బులు వచ్చిన తర్వాత మనసు మారిపోతుంది. ఇంకొక విషయం చెప్పిన, మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు నమ్మకంగా దేవునికి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మీకు 10,000 ఇచ్చిన తర్వాత అందులో నుంచి 1,000 రూపాయలు, అమ్మో ఇంత ఇవ్వాలా,
ఇంత ఇవ్వాలా? నీకు 100 రూపాయలు ఉన్నప్పుడు న్యాయంగా హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి నీవు నీ సంపాదన 50,000 అయిన తర్వాత లేదా 70,000 అయిన తర్వాత అప్పుడు తీసుకోవడానికి ఎంత కష్టం అనిపిస్తుందంటే ఇంత ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు దేవుడు అనుకుంటే అరే ఈయనకి ఇంత ఎంత పెంచాం మనం, ఇంత ఇవ్వాలా అనుకోని కట్ చేశాడు అనుకోండి, అయ్యో బాబోయ్ ఒక్క నెల నీకు కొంచెం జీతం రావడం ఆలస్యం అయితేనే విలవిలా కొట్టకలాడతావు నువ్వు, ఒక నెల నీకు జీతం రావడం ఆలస్యం అయితేనే విలవిలా కొట్టకలాడతావు నువ్వు, నీకు రావాల్సినటువంటి ఒక PFO లేకపోతే ఇంకేదోనో అది కానీ రాకపోతే దానికోసం ఎంత ప్రయాసపడతావో ఎన్ని ప్రయత్నాలు చేస్తావో. మరలాంటిది నువ్వు ఇస్తానని తీర్మానం చేసుకున్నదే, ఆ ఇచ్చే విషయంలో ఎందుకు పిసినితనంగా ఉంటున్నావు? దేవుడు నీకు ఆశీర్వదించి దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఇంత నేను చెప్పడం లేదు, అది 10% 20% 30% లేకపోతే 5% 2%, ఇట్ డజంట్ మ్యాటర్. పాత నిబంధనలో ఖచ్చితంగా దశమ భాగం అని మనకు హెచ్చరిక ఇవ్వబడింది, కానీ కొత్త నిబంధనలో దశమ భాగము అనేటువంటి హెచ్చరిక మనకి ఇవ్వబడలేదు. కానీ కొత్త నిబంధనలో మనకి ఇవ్వడం హెచ్చరిక ఏంటంటే నువ్వు ఇవ్వాలనుకున్న దాన్ని ధారాళంగా ఇవ్వు అంతే, అది ఎంతైనప్పటికీ కూడా పిసిలితనంగా ఇవ్వద్దు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, అప్పు చేసి కూడా ఇవ్వద్దు. అందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎంతో కొంత ఇవ్వాలి కానీ మన దగ్గర లేదని చెప్పి అప్పు చేసి పరిచరికే కదా ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు దాన్ని ఏం మెచ్చడు, దానివల్ల నీకు ప్రత్యేకంగా కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. బహుశా మనుషులు నిన్ను పొగడొచ్చేమో, అప్పు చేసి ఇచ్చాడండి పరిచర్య కోసం, మనుషులు నిన్ను పొగడతారేమో, దేవుడు నేను అప్రిషియేట్ చేయడు అక్కడ, అదేం పెద్ద అవసరం కాదు. అయితే నీకున్న దానిలో నుంచే, సార్ నా దగ్గరే ఉంది సార్, ఏ 2 రూపాయలు కొడలేదా, 10 రూపాయలు కొడలేదా, ఉన్న 10 రూపాయలే ఇవ్వు. ఎంత ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ హృదయంతో ఇస్తున్నాం అన్నటువంటిది ఇంపార్టెంట్, ఏ హృదయంతో ఇస్తున్నాం అన్నటువంటిది ఇంపార్టెంట్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒకనొక సందర్భంలో యేసుప్రభు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఉంటే అనేక మంది వచ్చి చాలా ధారాళముగా ఇస్తా ఉన్నారట, కానీ అక్కడున్నటువంటి ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళందరూ కూడా వచ్చి 10,000 రూపాయలు 20,000 రూపాయలు 50,000 రూపాయలు కానుకిస్తే ఈ వచ్చి ఒక 2 రూపాయలు వేసింది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, 50,000 వేసినటువంటి వాడిని చూసి అరే అందరికంటే ఇతడు ఎక్కువ ఇచ్చాడని ప్రోత్సహించాల, కానీ ఈమెను ప్రోత్సహించాడు. ఈమెనన్నాడు వీళ్ళందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది, ఎందుకని వాళ్ళందరూ వాళ్ళకు కలిగినటువంటి సమృద్ధిలో నుంచి కొంచెం ఇచ్చారు, ఈమె తనకు కలిగినటువంటి లేమిలో నుంచి సమృద్ధిగా ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను ఇందాక కూడా, వాస్తవానికి మనం కూడా ఈరోజు ఎట్టున్నామంటే లేమిలో నుంచి ఇవ్వడానికి చాలా సంతోషపడుతున్నాం, కానీ ధారాళంగా మన జీతాలు పెరిగిన తర్వాత ధారాళంగా మనం సంపాదించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఖర్చు పెట్టడానికి ఇవ్వడానికి మన మనస్సు అసలు ముందుకు రావడం లేదు. ఇది మనం కొంచెం సరి చేసుకుంటే మంచిదేమో. ఇవ్వాలి. ఎవరికివ్వాలి? క్రీస్తునందు ప్రేమటువంటి దేవునిలారా, హూ ఈజ్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్నటువంటి సంఘం, అవసరతలో ఉన్నటువంటి తోటి సహోదరుడు, అవసరతలో ఉన్నటువంటి తోటి సహోదరుడు. మీరెళ్ళే సంఘంలోనే ఉంటారెవరో ఒకళ్ళు, కనీసం తన బిడ్డలకి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు, అవి కొనుక్కోవాలంటే అప్పు చేయాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నీ బడ్జెట్ల నుంచి కొంచెం తీసే వాళ్ళకి చేయా, మీ బిడ్డలకి ఒక టీషర్ట్ కొనుక్కో, లేకపోతే నువ్వే కొని ఒక టీషర్ట్ కొని ఆ బడ్జెట్ల నుంచి తీసేళ్ళి వాళ్ళకి ఇవ్వు. క్రీస్తునందు ప్రమేయం ఏమన్నా, ఈరోజు క్రిస్మస్ అంటే మనకు సెలబ్రేషన్ అయింది, బట్ క్రిస్మస్ అంటే షేరింగ్ అన్న సంగతి మర్చిపోయాం మనం. ఎంతెంత డబ్బులు అనవసరంగా ఈ స్టేజీల కోసం, డెకరేషన్ల కోసం, స్టార్ల కోసం, ట్రీల కోసం, సున్నాల కోసం ఎంతెంత వ్యర్థం చేస్తాం. ఏం సున్నం కొట్టుకోకుండా క్రిస్మస్ పండుగ చేసి పండుగపడు కూడా క్రిస్మస్ సున్నం లేకపోతే ఎట్టండి అనుకుంటారా? పండుగపడు కూడా కొత్త బట్టలు లేకపోతే ఎట్టండి అండి? పండుగపడు కూడా పిండి వంటలు లేకపోతే ఎట్టండి? ఒకవేళ పిండి వంటలు నువ్వు చేసినా గాని నీకు తిరిగి ఇవ్వలేని వానికి ఇవ్వాలి గాని, నీకు తిరిగి ఇచ్చేటువంటి వారికి మరలా తీసుకెళ్ళి ఇస్తా ఉన్నావే, ఏం ప్రయోజనం? సో అవసరతలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం, దేవుని పరిచర్యకు సంఘమునకు ఇచ్చేటువంటి విషయంలో ధారాళంగా ఇవ్వడం, సనుక్కొనకుండా ఇవ్వడం మనం నేర్చుకోవలసినటువంటి విషయమై ఉన్నది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 6వ వచనం చదువుతున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఈయవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. మా ప్రాస్పరిటీ గాస్పల్ బోధకులకు ఈ వచనాలు ఎంత చక్కగా ఉపయోగపడతాయంటే అంత చక్కగా ఉపయోగపడతాయి. అందరూ కదలేని కొంతమంది సేవకులు, మా పాస్టర్లు కొంతమంది అందరూ అని నేను అన్నాం. మేము ఎంత చక్కగా దీన్ని ఉపయోగించుకుంటామంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. నువ్వు 10 రూపాయలు ఇస్తే దేవుడికి 10 రూపాయలు ఇస్తాడు, నువ్వు 100 రూపాయలు దేవునికి ఇస్తే దేవునికి 1000 రూపాయలు ఇస్తాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు కొంచెముగా విత్తితే నువ్వు కొంచెముగా పంటకొస్తావు, సమృద్ధిగా విత్తే సమృద్ధిగా పంటకొస్తావు. వాస్తవానికి ఇక్కడ ఇచ్చే కాన్సెప్ట్ గురించే మాట్లాడుతున్నాడు, వేరే కాన్సెప్ట్ ఏం లేదు. ఇచ్చే కాన్సెప్ట్ గురించే మాట్లాడుతున్నాడు, వారినే ప్రోత్సాహపరుస్తున్నాడు. అయితే నేను చెప్పే మాటను ఒకటి జాగ్రత్తగా గమనించండి. నువ్వు 10 రూపాయలు ఇస్తే దేవుడికి 100 రూపాయలు ఇస్తాడు, నువ్వు 100 రూపాయలు ఇస్తే దేవుడికి 1000 రూపాయలు ఇస్తాడని నేను చెప్పారనుకోండి, మీరు కూడా అదే దృక్పథంతో చేశారనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని వ్యాపారం అని అంటారు. వ్యాపారంలో మనం ఏం చేస్తామంటే, 10 రూపాయలు విత్తితే 100 రూపాయలని లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 10 రూపాయల లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయంగా. నువ్వు పెట్టుబడి ఎంత పెట్టావో దానికి 2, 3, 10 నువ్వు లాభాన్ని ఆశపడతావు. అది వాస్తవానికి ఏ వ్యాపారస్తులైనా చేసేటువంటిది. సో ఇప్పుడు నువ్వు కానుక డబ్బాలో నువ్వు 10 రూపాయలు వేస్తూ, నేను 10 రూపాయలు వేస్తున్నాం కాబట్టి దేవుడు నాకు 100 రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటే, దెన్ యు ఆర్ డూయింగ్ ఏ బిజినెస్ విత్ గాడ్. దెన్ యు ఆర్ డూయింగ్ ఏ బిజినెస్ విత్ గాడ్. మరి ఎలా ఇవ్వాలి? దేవుడు నీకిచ్చినటువంటి దానిలో నుంచి. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇవ్వడం కాదండి, ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటిది, అది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ, దట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది దేవుడు నీకు ఇచ్చిందే. దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో నుంచి నువ్వు సనుక్కొనకుండా గొనుక్కొనకుండా ధారాళంగా ఎంత ఇవ్వగలవో నువ్వు అంత ఇస్తే అది కృతజ్ఞత కానుకవుతుంది. దట్ షుడ్ బి ఏ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. అంతేకాని దట్ షుడ్ నాట్ బి ఏ బిజినెస్ ఆఫరింగ్. నువ్వు ఇచ్చేటువంటిది అది వ్యాపార దృక్పథంతో ఉండకూడదు, కానీ నువ్వు ఇచ్చేటువంటిది కృతజ్ఞతాపూర్వకముగా ఉండాలి. నేను 10 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తాడు అని అంటే, అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు నీది అని నువ్వు అనుకుంటున్నావు. నా 10 రూపాయలు నేను ఆడ ఇచ్చా, అంటే నేనేంది, నా 10 రూపాయలని నేను దేవునికి ఇచ్చా, నేను బ్యాంకీలో పెట్టా, ఆయన నాకు వడ్డీ వేసి నాకు 100 రూపాయలు ఇస్తాడు, ఇది వ్యాపారం. కానీ నేను కలిగి ఉన్నటువంటి 10 రూపాయలు ఇది దేవుడు నాకు ఇచ్చింది.
ఇది దేవుడు నాకు ఇస్తే వచ్చింది 10 రూపాయలు సార్. కాబట్టి 10 రూపాయల నుంచి 8 రూపాయలు నేను నా ఇంటి కోసం ఖర్చు పెట్టుకుంటాను, 2 రూపాయలు 2 రూపాయలు ఇవ్వడం కూడా కష్టమా? 1 రూపాయి. ఇక్కడ ప్రాముఖ్యమైన రూల్ ఏంటి? నువ్వు సనుక్కొనకుండా కొనుక్కుండా ఎంత ఇవ్వగలుగుతావు? రూపాయి కూడా ఇవ్వలేదావా? 10 రూపాయి అయితే నువ్వు సనుక్కొనకుండా ఇవ్వగలుగుతావా? సరే 10 రూపాయి. కానీ గుర్తుపెట్టుకో, అది దేవుడు నీకు ఇచ్చినది. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు తిరిగి దేవునికి ఇస్తున్నావు. అది కృతజ్ఞతాభావంతో నువ్వు ఎంత ఇస్తావన్నది నీ ఇష్టం. అది కృతజ్ఞతాభావం అయి ఉండాలి. దట్ షుడ్ బి ఎ థ్యాంక్స్ ఆఫరింగ్. నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, ఇది నాది అని అనుకోవడానికి వీల్లేదు. ఎస్, నువ్వే కష్టపడ్డావు, కానీ నువ్వు కష్టపడ్డానికి నీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. నువ్వు పనిచేయడానికి నీకు 2 చేతులు 2 కాళ్ళు కావాలి, ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. నీకు బలం కావాలి అని అంటే పని చేయడానికి నువ్వు మంచిగా ఆహారం తీసుకోవాలి, ఆహారాన్ని ఎవరిచ్చారు? ఫలింపజేసింది ఎవరు? అది ఆయన ఫలింపచేశాడు. సో కాబట్టి నీవు కలిగినది అది ఏదేమైనప్పటికీ కూడా దట్ బిలాంగ్స్ టు గాడ్. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో నుంచి నువ్వు తిరిగి దేవునికి ఇస్తున్నావే, కానీ నీది నువ్వు దేవునికి ఏది ఇవ్వడం లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఈ వాక్య భాగాన్ని మనం కేవలం ధనానికే ఎందుకు అప్లై చేసుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల విషయంలో ఎందుకు మనం అప్లై చేసుకోకూడదు? ఉదాహరణకి, నువ్వు కొంచెముగా క్షమిస్తే నువ్వు కూడా కొంచెముగానే క్షమించబడతావు. నువ్వు హృదయపూర్వకముగా
నా వాయిస్
బ్రదర్ వాయిస్ రావట్లేదు.
బ్రదర్ వాయిస్ రావట్లేదండి, ఒకసారి చెక్ చేయండి.
నా సమయం తీసుకున్నాను,
క్షమించండి, కట్ అయింది, చూసుకోలేదు. ఓకే, కాబట్టి క్రీస్తు అందుకు ఏమిటారా, ఏసయ్య తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. పాదాల మట్టుకు, తన శిష్యుల పాదాల మట్టుకు వంగి వాళ్ళ పాదాలను పట్టుకుని వాళ్ళ పాదాలను కడుగుతూ తన తువాలను చేసుకుని శుభ్రపరుస్తున్నాడు. అంతగా మనం తగ్గించుకోవాలి, అంతగా మనం తగ్గాలి. గత రాత్రి నుంచి నేను నా భార్య చాలా షాకింగ్ లో ఉన్నాం. షాకింగ్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే, అస్సాం రాష్ట్రంలో గౌహతిలో, ఈ అస్సాం రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు, ఐఎఫ్ఎస్, ఐ థింక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనుకుంటాను, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్. అయితే ఆయన మన తెలుగు ఆయనే. ఆయన చాలా పెద్ద హోదాలో ఉన్నాడు. ఆయన్ని ఒకసారి నేను ఇన్వైట్ చేశాను, సార్ మీకు ఎప్పుడైనా కుదిరితే మా దగ్గరకు ఒకసారి రండి సార్ అని. నేను మధ్యాహ్నం ఫోన్ చేశారు, సార్ మేము ఇట్లా జోర్హాట్ వైపు వస్తా ఉన్నాము, మిమ్మల్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యామిలీగా అని అన్నాడు. సరే సార్ రండి సార్ అన్నాను. మేము చాలా భయపడతా ఉన్నాం, అంటే అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కదా, మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోగలుగుతాం, ఇక్కడ మనం ఏం అకామిడేషన్ ఏం చేస్తామని. వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు రెండు పోలీసులు, సెక్యూరిటీ అందరూ కూడా వచ్చారు. మా చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు, ఎవరు వీళ్ళింటికి పోలీసు వాళ్ళు వచ్చారని. పెద్ద పెద్ద మిషన్ గన్లు పెట్టుకుని సెక్యూరిటీ వాళ్ళు, ముందు ఒక కారు వెనకాల ఒక కారు జిప్సీ, ఈ ఫారెస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు. సార్ ఆయన రాగానే టకటక ఆయన దిగి ఆయన తలుపు తీసి ఆయన ఆహ్వానించారు. సో అలా ఆ వ్యక్తి మా దగ్గరకు వస్తే, మా దగ్గర స్టూడెంట్స్, మా కొలీగ్స్ అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. మేము కూడా చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాం, కానీ అసలు వాళ్ళు ఎంత హంబుల్ గా ఉన్నారంటే అసలు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత పెద్ద ఆయన వచ్చి మా పిల్లలతో ఆడుకోవడం, మా పిల్లల్ని తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, వాళ్ళు కుర్జీలో కూర్చోబెట్టి మేము కింద కూర్చుంటే ఆయన ఒప్పుకోకుండా ఆయన కూడా వచ్చి, లేదు సార్ మీరు సేవకులు అని చెప్పి ఆయన కూడా వచ్చి కింద కూర్చోవడం, కింద కూర్చొని మాతో పాటే కలిసి వాళ్ళు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా, మేము ఏం పెడితే అదే, మీరు ఏం పెడితే అదే తింటాం సార్, మాకు వేరేది ఏమీ అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అసలు రాత్రి మాతో గడిపినటువంటి విధానాన్ని నిజంగా మేము ఆశ్చర్యపోయాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మాకు అనిపించింది అరే వీళ్ళు ఇంత గొప్ప స్థానంలో ఉండి ఎంతగా తగ్గించుకున్నారు, ఇంత హంబుల్నెస్ వీళ్ళకి. మన తెలుగులో ఒక సామెత ఉంది, క్షమించండి ఈ సామెత ఉపయోగిస్తున్నందుకు, అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగి మెనిగి ఉంటుందంట, ఏమీ లేని ఇస్తరాకంట ఎగిరెగిరి పడుతుందంట. నాకు అదే గుర్తొచ్చింది, అన్నీ ఉన్న ఇస్తరాకు ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద చదువుల్లో ఉన్న, పెద్ద పెద్ద సంపాదనలో ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ ఉంది, వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి ముందు వెనకాల అంత సెక్యూరిటీ ఉంది. వాళ్ళేమో అంతగా హంబుల్ గా ఉండి మాతో పాటు కలిసి కూర్చొని కింద కూర్చొని మాతో కలిసి కూర్చొని కింద కింద తినడానికి ఇష్టపడుతూ పిల్లలతో ఆడుకుంటూ సరదాగా, అసలు వాళ్ళు ఎంత కొంచెం సమయాన్ని గడిపారు కానీ ఎంత చక్కగా గడిపారో, మాకెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో. అప్పుడు అనుకున్నాం ఏ విధంగా ఇస్తారో, అప్పుడు మనమే ఎగిరెగిరి పడుతుంటామేమో, ఓ కొంచెం డౌల్గా ప్రవర్తిస్తుంటాం, డాబుగా ప్రవర్తిస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రభువు ఏం చెప్తున్నానంటే, కొంచెముగా విత్తే విషయంలో, సమృద్ధిగా విత్తే విషయంలో, ఈవెన్ అక్కడ డబ్బును మాత్రమే కాకుండా క్షమాపణని కూడా ఎందుకు మనం యాడ్ చేయకూడదు అని అంటున్నాను నేను. క్షమించేటువంటి విషయంలో కూడా ఎందుకు మనం పిసినితనముగా క్షమించాలి, క్షమించేటువంటి విషయంలో కూడా ధారాళముగా క్షమిద్దాం, సమృద్ధిగా క్షమిద్దాం, సరుగు కొనకుండా మరలా హృదయంలో కదండి, అదే మా పెద్ద సమస్య. ఒకవేళ క్షమించారీ అని అంటానే గాని, ఆ సారీ అనేటువంటిది కూడా హృదయాంతరంగం నుంచి ధారాళముగా రాదు. అంటే ఏదో భిక్ష పడేసి క్షమించాను పో, మాట్లాడతానులే పో,
కదండి, క్షమించేశాను పో. నో, నీ నోటి నుంచి దేవుడు క్షమించాను అనే పదాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలా, నీ హృదయాంతరంగములో నుంచి వచ్చేటువంటి ఆ భావాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పై స్వరూపాన్ని చూచే దేవుడు కాదు, అంతరంగాన్ని చూచేటువంటి దేవుడు, అంతరంగాన్ని చూచేటువంటి దేవుడు. కాబట్టి క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుడారా, ఇక్కడ ఈ విషయంలో ఈ వచనాన్ని అక్కడ మనం ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు? ఔదార్యాన్ని ఎక్కువగా విత్తుదాం, ఎక్కువగా పంటను కోద్దాం. దయను కొంచెముగా విత్తద్దు, దయను ఎక్కువగా విత్తండి, ఎక్కువగా పంట కొయ్యండి. మనం ఎక్కువగా దయ చూపిస్తే మన ఎడలో కూడా ఎక్కువగా దయ చూపించబడుతుంది. కనికరమును కొంచెముగా విత్తద్దు, పిసినితనముగా విత్తద్దు, కనికరమును కూడా ధారాళముగా విత్తండి, అప్పుడు మీకు కూడా కనికరము ధారాళముగా ఇవ్వబడుతుంది. కనిక్రమ ధారాళంగా ఇయ్యబడుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొన్ని వచనాలను కేవలం మనకు నచ్చినట్లుగానే ఉపయోగించుకుంటుంటాం, కానీ వాటిని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు కూడా మనం అన్వయించుకోగలిగితే ఎంత బాగుంటుందో. ఎందుకనంటే శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారంట, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారట. మనం ఆత్మ సంబంధులైన మనుషులము కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద కూడా మనసు ఉంచుదా. సనుక్కొనకయు బలవంతముగ కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఈయవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమి. ఫైనాన్స్ ఓకే, దాంతో పాటు దీన్ని కూడా ఎందుకు ఉపయోగించుకోకూడదు అని అంటున్నాను నేను, వీటిని కూడా ఎందుకు అమలు అన్వయించుకోకూడదు అని అంటున్నాను నేను. సో ఉత్సాహముగా నువ్వు క్షమిస్తే దేవుడు ఉత్సాహంగా నిన్ను కూడా క్షమిస్తాడు. ఉత్సాహంగా నువ్వు కనికరాన్ని చూపిస్తే, జాలిని చూపిస్తే, ఔదార్యాన్ని చూపిస్తే దేవుడు కూడా ఉత్సాహంగా వాటన్నిటి నీ మీద కనపరచడానికి ఇష్టపడతాడు. నువ్వేమో ఎవ్వరికీ చేయి చాచవు, నువ్వేమో దేవుని దగ్గర నుంచి ఇంత సమృద్ధిగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటావు, ఎలా కుదురుతుంది? నీ పిడికిలి విప్తేనే కదా నీ పిడికిలి ఖాళీ అవుతుంది, నీ పిడికిలి ఖాళీ అయితేనే కదా ఆయన నీ పిడికి పడుతుంది. నువ్వు పిడికిలిని విప్పకుండా ప్రభా నాకు కూడా ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా ఎలా ఇస్తాడు? నీ పిడికిలి ఖాళీ అయితేనే కదా. ఇవ్వడం నేర్చుకోండి, ఖర్చు పెట్టడం నేర్చుకోండి. ఈరోజు సంఘాలకు వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? లక్షల లక్షల రూపాయలు బ్యాంకులో మురిగిపోతుంటాయి, లక్షల లక్షల రూపాయలు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు, మా సంఘం యొక్క బడ్జెట్ ఇంత. అది అనవసరంగా మురిగిపోతుందంట, నేను తీ బయటికి దాన్ని ఖర్చు పెట్టు. వీళ్ళు ఎప్పుడు ఖర్చు పెట్టు, ఎప్పుడు బయటికి తీస్తారంటే వీళ్ళు ఇంకో గోడ పడగొట్టి ఇంకో గోడ కట్టుకోవడానికి, ఉన్నటువంటి ఫ్యాన్లు తీసి ఏసీలు పెట్టుకోవడానికి. గోడలు కట్టుకోవడం నేను తప్పు అనడం లేదండి, కట్టుకోండి అవసరాన్ని బట్టి, కానీ లగ్జరీ కొరకు కాదు, లగ్జరీ కొరకు కాదు, కంఫర్ట్ కొరకు కాదు. మనం 10 మంది గ్యాదర్ అవడం కొరకు కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ బ్యాంకులో మురిగిపోతున్నటువంటి దాన్ని తీసి ఎన్ని పేద సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎంతమంది పేద సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, పేద విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. అందు విషయమై 9వ వచనం ఉంటుంది, అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. వెదజల్లి అతడు 100 రూపాయలు ఇస్తే దేవుడు అతనికి 2000 రూపాయలు. వాస్తవానికి మనం నీతి మన
సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు
బాగా బ్రేక్ అవుతుంది. అజయ్ అన్న, అజయ్ అన్న మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఒకవేళ అవకాశం ఉంటే ప్లేస్ మారడానికి చూడండి. వాయిస్ బ్రేక్
అవుతుందన్నా,
వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న, వాయిస్ బ్రేక్ అవుతుందన్న మీది. అజయ్ అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది.
మంచిదండి, సిస్టర్ గారు సమయం తీసుకుని వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయించండి. సిగ్నల్ ప్రాబ్లం ఉందంటే బ్రదర్ నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్ చేస్తా అన్నారు.